అప్పుడు సుగ్రీవుడు, మహాప్రభు, నీ అనుగ్రహము రావడానికి ముందు నేను ఎందుకు పనికి రాకుండా ఉన్నాను? తిండి తెప్పలేక సుఖభోగాలు లేకుండా ఉన్నాను. నీ అనుగ్రహం వల్ల కీర్తి పెరిగింది, ప్రతిష్ట పెరిగింది, సుఖాలు పెరిగాయి, సంపదలు పెరిగాయి, అన్ని భోగాలు లభించాయి. అంతే తప్ప నేనేదో తప్పు చేశానని కూడా చెప్పట్లే. ఇప్పుడు నీకు ఉపకారం చేయకపోతే నేను అధమాధముండవుతాను. కృతం న పరికృత్యాద్యః పురుషాణాం సదోషక. ఈ శ్లోకం అందరూ గుర్తుపెట్టుకోండి. కృతం న ప్రతికుర్యాత్ యహ పురుషాణాం సహ దోషక. ఒక వ్యక్తి వల్ల ఉపకారం పొంది మళ్ళీ అతనికి ఉపకారం చేయకపోతే, అంటే ఉపకారికి ప్రత్యుపకారం చేయకపోతే, అలా చెయ్యని పాపాత్ముడు, అధమాధముడు, మానవాధముడు, అధర్మపురుడు. నేను అధర్మపురుణ్ణి కాదు. ఎక్కడెక్కడి వారు ఇక్కడికి వచ్చారు చూడు. ఈ మహానుభావులైన వానరులంతా నా వెంట వస్తున్నారు. వారు సూరులు, వీరులు, నిమిషమాత్రంలో ప్రపంచమంతా గాలించగలిగినటువంటి వాళ్ళు. కొందరు మేరు పర్వతాలు లాంటి వాళ్ళు, కొందరు వింజపర్వతం వంటి వాళ్ళు, మందర పర్వతం వంటి వాళ్ళు. వారంతా సీతాన్వేషణకి సంసిద్ధంగా ఉన్నారు. అనగానే రాముడు అలా ఒక్కసారి పరిశీలించి చూశాడు. చూస్తూ ఉండగానే కనపడ్డారండి హేమహేమిలు. దూరం నుంచి కోటాను కోట్ల మంది వానరులు అక్కడికి వస్తూ కనపడ్డారు. అది చూడగానే రాముడు చేతులు జోడించి నమస్కరించి ఉన్నటువంటి ఆ వానరేంద్రుడిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని తన సంతోషాన్ని, తృప్తిని ప్రకటించాడు. మిత్రుడా, ఇంద్రుడు వర్షం కురిపిస్తే అరణ్యమంతా ఆహ్లాదం పొందుతుంది. అలాగే నువ్వు కరుణామృతాన్ని వర్షించావు, నేను ఆహ్లాదం పొందుతున్నాను. నీ వంటి మిత్రుడి యొక్క సహకారం లభించిన నేను భాగ్యవంతుణ్ణి. నాకు తెలుసు నీ స్వభావం, నేను ఎప్పుడూ ఎరుగుదును, నువ్వు ఇచ్చిన మాట తప్పవు. సూర్యపుత్రుడివి, నువ్వు సామాన్యుడివా? నీ ఒక్కడివి తోడుంటే రావణుడేమిటి? ఈ ప్రపంచంలో ఏ శత్రువుకి నేను భయపడను. నువ్వు నాకు ప్రాణమిత్రుడివి. వంచయత్వాతు పౌలోమీం అనుక్లాదో యథాశచీం నచిరాత్తం హనిష్యామి రావణం నిశితైశరై పౌరోమ్యాప్యతరం దృప్తం శతక్రతురివాహహే. పూర్వం అనుహ్లాదుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు ఇంద్రలోకం మీదకి వెళ్ళాడు. ఇంద్రుడు లేని సమయం చూసి శచీదేవిని ఎత్తుకుపోయాడు. అప్పుడు ఇంద్రుడు తన భార్యని ఎత్తుకుపోయిన రాక్షసుడు ఎవడు ఏమిటని బాగా ప్రయత్నించి చివరికి కొంతమంది దేవతల సహకారంతో వాడున్న స్థలం కనిపెట్టి వాడి మీదకి దండయాత్రకి వెళ్ళి వాడిని చంపి తన భార్యని తిరిగి స్వర్గానికి పట్టుకుపోయాడు. అనుహ్లాదుడు ఎత్తుకుపోయిన శచీదేవిని ఇంద్రుడు ఎలా అయితే తిరిగి సంపాదించాడో అలాగే నేను సీతని తిరిగి సంపాదించగలను. అనుహ్లాదుడికి పోయే కాలం వచ్చి శచిని పట్టుకుపోయాడు. శచిని ఎత్తుకుపోవడం వల్ల ఏమైంది? ఇంద్రుడు వాడిని చంపాడు. చివరికి వాడు చచ్చాడు, శచి ఆయనకి దక్కింది. ఇప్పుడు రావణుడు కూడా అలాగే తన వినాశన కాలం దాపురించి సీతని మేము లేనప్పుడు అపహరించాడు. ఆనాడు ఇంద్రుడి వల్ల అనుకూలతుడు తెచ్చినట్టే ఇవాళ తిరిగి నాకు సీత లభిస్తుంది. నా చేతిలో రావణుడు వరణిస్తాడు. తీవ్రమైన, పదునైన, భయంకరమైన అగ్నిజ్వాలల వంటి నా బాణాలతో రావణుడిని ఆహుతి చేస్తాను, భస్మం చేస్తాను అని పలుకుతూ ఉండగానే మొత్తం ఆ ప్రాంతం అంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. ఏ వేపును చూసినా దుమ్ము పైకి లేచిపోతుంది. ఆ కొండల చుట్టుపక్కల ఉన్న ప్రాంతం నుంచి లేచిన భయంకరమైన దుమ్ముతో కొండంతా నిండిపోయింది. అంటే ఎంత దుమ్ము వచ్చిందో ఆలోచించండి. ఆ కొండ దగ్గర కొన్ని ప్రాంతములు ఎర్రని కంకరతో కూడినవి. అటువంటి చోట్ల నుంచి ఎర్ర దుమ్ము లేచింది, కొన్ని చోట్ల నుంచి నల్ల దుమ్ము లేచింది, కొన్ని చోట్ల నుంచి బూడిద రంగులో ఉన్న దుమ్ము లేచింది. ఇలా రకరకాల దుమ్ములు పైకి లేస్తున్నాయి. ఏమిటా దుమ్ము? వానరులు అసంఖ్యాకంగా వచ్చి పడ్డారు. మహాబలవంతులు, ఏనుగులు లాంటి వాళ్ళు, కొందరు ఒక ఏనుగు బలం కలిగిన వాళ్ళు, కొందరు రెండు ఏనుగుల బలం, కొందరు 10 ఏనుగుల బలం, కొందరు 100 ఏనుగుల బలం, కొందరు 1000 ఏనుగుల బలం, కొందరు 10,000 ఏనుగుల బలం కలిగిన వారు. అందులో కొందరు నదీ తీరాల్లో, కొందరు సముద్ర తీరాలలో, కొందరు పర్వత ప్రాంతాలలో, కొందరు అడవుల్లో, కొందరు గుట్టల మీద నివసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చారు. కొందరు మేఘాల్లా గర్జిస్తున్నారు, కొంతమంది బాల సూర్యుడి రంగులో ఉన్నారు, కొందరు మధ్యాహ్న సూర్యుడి రంగులో ఉన్నారు, కొందరు చంద్రుడిలా స్వచ్ఛంగా ఉన్నారు, కొంతమంది పసుపు రంగులో ఉన్నారు, కొందరు పూర్తిగా కాటుక రంగులో ఉన్నారు. అందులో శతవళి అనే మహావీరుడు 10,000 కోట్ల అనుచరులతో వచ్చాడు. ఇక్కడ కోటి అంటే సమూహం, 10,000 సమూహము కలిగినటువంటి వానరులతో వచ్చాడు శతవలి. సంస్కృతంలో వాకి బాకి తేడా లేదు, వభయోహో అభేద అంటే వాన్న చోట బా వాడచ్చు. అందుకే వంగ బంగ, వంగబంధు బంగబంధు, రవీంద్ర రవీంద్ర అంటారు. అలాగే శతవలి అంటే శతబలి అని అర్థం అన్నమాట. 100 వానరులతో ఒక్కసారి యుద్ధం చేస్తాడు ఆయన, 100 సింహములతో ఒకేసారి యుద్ధం చేస్తాడు, 100 ఏనుగులతో ఒకేసారి యుద్ధం చేస్తాడు. అంటే 100 మందితో తలపడే బలం కలిగిన వాడు గనక శతబలి అన్నారు. అదే వ్యవహారంలో శతవలి అని కూడా అంటారు. అతడు వచ్చాడు ముందుగా, ముందుగా వచ్చినవాడు శతబలి. ఆ తర్వాత తారతండ్రి సుషేణుడు మహావీరుడు, ఆయన కూడా అసంఖ్యాక వానరులతో అక్కడికి వచ్చాడు. ఇంకా సుగ్రీవుడి మామ అంటే రుమ యొక్క తండ్రి, ఆయన కూడా 1,000,000 మంది వానరులతో అక్కడికి వచ్చాడు. మరొక ఆయన వచ్చాడు ఈసారి, ఆయన పద్మకేసరములవన్నీ కలిగిన వాడు. తామర పువ్వులో కేసరములు ఉంటాయి చూసారా, తామర పువ్వును చూసి ఉంటారు. ఆ తామర పువ్వు మధ్యలో దుద్దు ఉంటుంది, ఆ దుద్దులో సన్నని కేసరాలు ఉంటాయి, అవి పసుపు రంగులో బంగారపు రంగులో ఉంటాయి. ఆ రంగు కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, అందుకే కేసరముల వంటి వన్నె కలిగిన వాడు కనుక కేసరి అన్నారు ఆయన్ని. ఆయన కేసరులతో అంటే సింహములతో తలపడి ఈ సింహాన్ని ఇలా పైకెత్తి కుడి చేత్తో పైకెత్తి విసిరేవాట. ఉదాహరణకి వాటర్ బాటిల్ ఒక సింహం అనుకోండి, కుడి చేత్తో ఒక కేసరిని అలా పైకి విసిరేవాడు. నేను విసిరితే మీ మీద పడితే ప్రమాదం కనుక విసరట్లేదు. ఈ సింహమును కుడి చేత్తో విసిరి ఎడం చేత్తో ఇంకో సింహం పట్టుకుని ఈ ఎడం చేతిలో ఉన్న సింహంతో ఆ పైకి ఎగిరిన సింహాన్ని టక్కన కొట్టి కింద పడేసేవాట. అంటే ఒక చేత్తో ఒక సింహాన్ని, మరో చేత్తో మరో సింహాన్ని, రెండింటిని పైకెత్తి ఆ రెండింటి ఒకదానికోటి తగిలిన కొట్టి పడగొట్టేస్తాడు. అలా కేసరిలతో యుద్ధము చేసి సింహములతో యుద్ధం చేసి చీల్చి చెండాడే పరాక్రమం కలిగిన వాడు కాబట్టి కూడా కేసరి అన్నారు. ఆంజనేయుని తండ్రి ఆయన, ఆయన కూడా వచ్చాడు స్వయంగా. పిత హనుమత శ్రీమాన్ కేసరి ప్రత్యదృశ్యత, ఇలా బంగారు రంగులో ఉండేటటువంటి కేసరి అనే వానర ప్రముఖుడు ఆంజనేయుని తండ్రి అసంఖ్యాక వానరులతో వచ్చాడు. అంటే ఆంజనేయుడితో పాటు ఆంజనేయుడి తండ్రి కూడా సీతాన్వేషణకి వెళ్ళాడు. తండ్రి కొడుకు కూడా వెళ్ళడం అదృష్టం కదండి, తండ్రి కొడుకు మనవడు ముగ్గురు పెడితే మరీ అదృష్టం. కొన్ని చోట్ల అలా కూడా జరుగుతాయి. నాకు ఈ వినగానే ఎంత అదృష్టవంతులో వాళ్ళు అనిపిస్తుంది అనమాట. తండ్రి కేసరి మహాత్ముడు, ఇంకా అంతకంటే గొప్పవాడు హనుమంతుడు. ఇద్దరూ రాముడి భార్యకి సాయం చేయటానికి, రామునికి సాయం చేయటానికి, సేవ చేయటానికి రామ కార్యం కోసం వెళ్ళిన వాళ్ళే. ఒకడు ఒక దిక్కుకి ఇంకోటి ఇంకో దిక్కుకి వెళ్ళారు. కాకపోతే వాళ్ళ జన్మధన్యం కదా, రాముని వంక పేరుతో, రాముని పేరుతో, రాముడి వంకతో మనం ఏ పని చేసినా పుణ్యం పొందుతాంట. రాముడి ఆలయం కట్టడానికి సాయం చేసిన, రాముడి నామస్మరణం చేసిన, అయోధ్యలో రామాలయం అక్కడెక్కడో శంకుస్థాపన జరుగుతుంటే ఇక్కడ కూర్చుని జై శ్రీరామ్ అని అరిస్తేనే పుణ్యం అన్నారు మనకి, అవునా? అటువంటిది రాముడికి డైరెక్ట్గా సాయం చేశారు వాళ్ళు. మనం ఎంత అదృష్టవంతులండి, మన కళ్ళ ముందు రామాలయం రాబోతున్నది. మనం ఇక్కడ పురాణం చెప్పుకుంటూ ఉండగానే కదా కోర్టు తీర్పు వచ్చింది, అవునా? సరిగ్గా ఇక్కడ పురాణం జరుగుతూ ఉండగా కోర్టు తీర్పు రావడం, మనందరం భక్తితో రామనామస్మరణ చేయడం కూడా చేసాం, హనుమాన్ చాలీస చేసాం, ఇప్పుడేమో అక్కడ భూపూజ జరిగిపోయింది. నెక్స్ట్ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకో పురాణం మొదలుపెట్టేలోపు అక్కడ రామాలయం అయ్యబోతుంది. అలా పరోక్షంగా పనిచేస్తేనే మన అదృష్టవంతులం. ఇంకా వాళ్ళు ప్రత్యక్షంగా సేవ చేశారు. ఇంకా పనస్సుడు అని ఒక రాక్షసు, ఒక వానర యోధుడు ఉన్నాడు. మహాపర్వతం లాంటి శరీరం ఇలా ఊపుకుంటూ వచ్చాడు ఆయన. 3 కోట్ల మంది వానరులతో వచ్చాడు. గవాక్షుడు అసంఖ్యాక వానరులతో వచ్చాడు. ధూమ్రుడు ఆయన భల్లూక నాయకుడు ఎలుగుబంట్ల సైన్యంతో వచ్చాడు. గవయుడు ఆయన వానరసేన నాయకుడు, ఆయన మేరుపర్వతంలో ఉంటాడు, మహాదృఢకాయుడు. ఆయన శరీరం మీద బండరాతితో కొడితే బండరాళ్ళు పగిలిపోతాయట. మహాయుద్ధం జరుగుతుంది రావణుడితో వీళ్ళకి, అవునా? అప్పుడు ఒక రాక్షసుడు ఈ గవయుడి మీదకి ఇంత రాయి విసిరాడు. విసరగానే ఆ రాయి వచ్చి గవయుడికి తగిలింది. ఆ రాయి ముక్కలు ముక్కలు అయిపోయిందిట. అంటే ఏమిటి, మనం కారప్పొడి చేసుకుంటామే ఇడ్లీల్లోకి, అలా కారప్పొడిలో అయిపోయిందట, శిలా పొడి అయిపోయిందనమాట, రాళ్ల పొడి అయిపోయిందట. కాకపోతే రాళ్ల పొడి మనం ఇడ్లీలో వేసుకుంటే పళ్ళు ఊడిపోతాయి, అందువల్ల వేసుకోవట్లేదు. కానీ ఎప్పుడన్నా మనకి పిండి మిల్లుకి వెళ్లాల్సిన అవసరం వస్తే ఈ గవయుడిని పిలిచి, ఇదిగో ఈ బియ్యంలో తొక్కు తొక్కంటే ఆయన తొక్కాడంటే మొత్తం పిండి పిండి అయిపోతుంది, దోశలు వేసుకోవచ్చు మనం, దోశలు పిండి చేసి పెడతాడే, అంత మంచివాడు, అంత వీరుడే. ఇంకా దరీముఖుడు, దరీముఖుడు వేరు, దధిముఖుడు వేరు. అండి, దధిముఖుడు మాత్రం వెళ్ళలేదు ఎక్కడికి, ఎందుకంటే ఆయన ఎప్పుడు మధువనాన్ని కాపలాగాస్తాడు. ఈయన దరీముఖుడు, దరి అంటే కొండ, గుహ, గుహ వంటి ముఖం కలిగిన వాడు ఆయన. ఆయన నోరు తెరిస్తే కొండ గుహలో ఉంటుందన్నమాట. ఒక్కొక్కడు నోరు తెరిస్తారు, ఇహ నోట్లో మనందరం వెళ్ళిపోవచ్చు అనమాట. మరికొంతమంది అప్పుడప్పుడు ఉపన్యాసంలో నోరు తెరుచుకుని నిద్రపోతూ ఉంటే నోట్లోకి దోమలు ఈగలు వెళ్ళిపోతూ ఉంటాయి, అవన్నీ మింగేస్తూ ఆయన మళ్ళీ మర్చిపోయి అంటూ ఉంటాడు. ఈయన దరీముఖుడు, కొండ గుహ వంటి నోరు కలిగిన వాడు. ఆయన కూడా తన అనుచరులతో వచ్చాడు. ఇంకా అశ్వినీ దేవతల వరము వల్ల పుట్టిన కవల పిల్లలు ఉన్నారు, మైందుడు ద్విధుడు. ఈ ఇద్దరు అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహంతో పుట్టినవాడు. ఈ వానరులంతా కూడా దేవతల అనుగ్రహంతో పుట్టారు, దేవతల అంశాలతో పుట్టారు. ఒకడు ఇంద్రుడి అంశతో, ఒకడు సూర్యుడి అంశతో, ఒకడేమో అశ్వినీ దేవతల అంశతో, ఒకడు కుబేరుడి అంశతో, ఒకడు యముడి అంశతో, ఇలా పుట్టుకొచ్చిన వాళ్ళు ఏనండి. అందుకే వీళ్ళు ఇంత పరాక్రమవంతులు అయ్యారు. ఈ విషయం మీకు బాలకాండలోనే చెప్పాను. రాముడికి సాయం చేయడం కోసం ముందు వీళ్ళు పుట్టేశారు, తర్వాత రాముడు పుట్టాడు. ఎప్పుడు సేవకులు ముందొచ్చి రెడీ చేశాక కదా ఆ వెనకాతల మహారాజు రావడం. అందువల్ల అందరూ దేవస్వరూపులే. అందులో ఈ దరీముఖుడు, ఆయనతో పాటు అశ్వనీ కుమారులైన మైందద్యూతులు వచ్చారు, వాళ్ళు మహావీరులు. గజుడు ఆయన వచ్చాడు తన సైనికులతో. వృక్షరాజు అయినటువంటి జాంబవంతుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన బాగా ముసలైన, కానీ ఆయన ముసలైన తక్కువ చేయకండి సుమా, అది కొంతమందికి అదృష్టం అనమాట. ఎంత రిటైర్ అయినా సరే మహావేగంగా వెళ్ళగలుగుతారు. జాంబవంతుడు కృతయుగంలో వామనావతారంలో వామనుడి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. వామనావతారం ఎత్తాడు కదా బలిచక్రవర్తి కోసం శ్రీమన్నారాయణుడు, అప్పుడు ఆయన చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన వీరుడు జాంబవంతుడు. ఇప్పుడు అంత ఎగరలేను, 90 మైళ్ళు మాత్రమే, 90 యోజనములు మాత్రమే ఎగురుతాను అన్నాడు ఆయన. అంటాడు కానీ 100 యోజనాలు ఎగరగలడు. మహానుభావులకి రిటైర్మెంట్ ఏమిటండి? ఎప్పటికీ జాంబవంతుడు నేను ముసలాడిని అంటాడు కానీ నేను ముసలాడు కాదు, పడుచువాడే. చిరంజీవుల్లో ఆయన ఒకడు. ఎందుకు చెప్పానంటే ఈ మాట, రామావతారంలో రాముడికి ఎంత సేవ చేసి కృష్ణుడితో యుద్ధం చేశాడు, వెళ్ళి జాంబవతి ఉన్న గుహలోకి వెళ్ళాడు కదా ఆయన. జాంబవతి జాంబవంతుడు పెంచుకున్నటువంటి కూతురులండి. జాంబవతి సొంత కూతురే, కానీ ఇంకో చిన్నపిల్ల కూడా ఉంది. ఆ కథ అంతా ఇప్పుడు ఎందుకు, కానీ భాగవతంలో ఎదురు. కానీ కృష్ణుడు శమంతకమణి కోసం కొండ గుహలోకి వెడితే 27 రోజులు కృష్ణుడితో ఢీ అని యుద్ధం చేసినవాడు ఆయన. రిటైర్ అయ్యాడా? ఏం రిటైర్మెంట్ లేదు ఆయనకి. మళ్ళీ సర్వీసులకు తీసుకుంటే మళ్ళీ బ్రహ్మాండంగా ఆయన సర్వీస్ చేయగలుగుతాడు. కాకపోతే వయస్సు పెద్దది అంతే. కలియుగాంతం వరకు ప్రస్తుతం ఆయన ఎక్కడుంటాడట? హిమాలయ పర్వతాల్లో ఉంటాడు. హిమాలయ పర్వతాల్లో కొన్ని గుహల్లో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. కలియుగాంతం అయ్యాక అప్పుడు వైకుంఠానికి వెడతాడు. ఆంజనేయుడు ఒకడు, ఈ జాంబవంతుడు ఒకడు, ఇలాంటి వాళ్ళు ఇంకా హిమాలయాల్లోనే ఉన్నారు. మీరు హిమవంతుడి దగ్గరకు వెడితే, అంటే హిమాలయ పర్వతాల్లో ఉన్న కేదారం బదరీల దగ్గరికి వెడితే, ఎక్కడైనా తేనె పట్టు వాసన వచ్చిందంటే అక్కడెక్కడో కొండ గుహ ఉన్నది, ఆ గుహలో ఎలుగు వంటి రూపంలో ఉన్నటువంటి జాంబవంతుడు ఉన్నాడని కనిపెట్టమని మన పురాణములు చెప్పాయి. మంచి తేనె వాసన, ఘుమఘుమలు ఆడిపోతున్న తేనె వాసన, మత్తెక్కించే తేనె వాసన గనక హిమాలయ పర్వతాల్లో మన ముక్కులకి తగిలిందంటే గ్యారంటీగా అక్కడెక్కడో జాంబవంతుడు ఉంటాడు. అంత తేనె వాసన రమ్మన్నా రాదు మనకి, ఎందుకంటే చలికి గతగతలు ఆడిపోతూ ఉంటే ముక్కులు దెబ్బడేసిపోయి అందరికీ అసలు వాసనే తెలియదు వాడికి. అక్కడ చపాతి ఏదో తెలియదు, గొయ్యేదో తెలియదు, ఏమీ తెలియదు, స్పర్శ తెలియదు. అటువంటి చోట అరుదుగా మనకి తేనె వాసన తగులుతుంది. నేను అనుభవించి చూసి చెప్పిన మాట, మళ్ళీ ఉత్తుక్కులే చెప్పడం. ఆ మహాపరాక్రమవంతుడు వృక్షరాజు జాంబవంతుడు తన ఎలుగుబంట్లతో వచ్చాడు. మహాపరాక్రమవంతుడు సుగ్రీవుడికి ఇష్టుడు కూడా. ఇంకా రుమణ్వంతుడు ఆయన వచ్చాడు. ఇలా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. వరసగా గంధమాధనుడు వచ్చాడు, నక్షత్రకాంతులతో వెలిసిల్లే తారుడు వచ్చాడు, నీలుడు వచ్చాడు, నలుడు వచ్చాడు, దధిముఖుడు వచ్చాడు, శరభుడు వచ్చాడు, కుముదుడు వచ్చాడు, వైని వచ్చాడు, రంహుడు వచ్చాడు. వీళ్ళంతా ఆకాశంలో ఎగరడం, దూకడం, ఒకడితో ఒకడు తన్నుకోవడం, గిల్లుకోవడం సరదా కదా. అందుకని అని గోకేవాడు ఒకడు, తోకని డబా డబా కొట్టేవాడు ఒకడు, ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు ఒకళ్ళు, పైకి కిందకి దూకేవాళ్ళు ఒకళ్ళు, తల్లకిందులుగా చెట్లెక్కి దూకేవాళ్ళు ఒకళ్ళు. ఈ గందరగోళంతో ఎంతో దుమ్ము లేచిపోయింది. వీళ్ళు రావణాసురుడు దుమ్ము దులుపుతారు, ఇక్కడే దుమ్ము దులిపేస్తుంటే. కాబట్టి అలాంటి వీరాది వీరులు వీళ్ళు. ఎంతమంది వీరులను చూడగానే సుగ్రీవుడికి మంచి ఉత్సాహం వచ్చింది. అందులో కొంతమంది ఏం చేశారు, పెద్దలు వచ్చి వానర శ్రేష్ఠులు, వై రాముడు సుగ్రీవుడు ఉన్న చోటుకు వచ్చాం, ఇక మీరు కిలకిలారావాలు చేయకండి, గందరగోళం చేయకండి, నిశ్శబ్దం అనగానే క్షణంలో అంతా కిక్కును మనకుండా కూర్చున్నారండి. సాధారణంగా వానరుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మీరు చక్కగా శ్రీశైల అరణ్యాలకి అహోబలం అడవులకి వెడితే తెలుస్తుంది అనమాట ఏం గందరగోళం చేస్తాయో అవి. కర్ర పుచ్చుకునే అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి మనం. సైలెన్స్ అంటే ఒప్పుకోవాలి. మళ్ళీ జీవితంలో సైలెన్స్ అనడానికి వెళ్ళకుండా ముక్కు పెట్టుకు పీకుతాయి. అటువంటిది సుగ్రీవుణ్ణి రాముణ్ణి చూచిన వానర శ్రేష్ఠులు పెద్దవాళ్ళంతా నిశ్శబ్దం అనగానే మన పురాణంలో వీరంతా ఎంత నిశ్శబ్దంగా ఉంటున్నారో అంత నిశ్శబ్దం అయిపోయారట వాళ్ళంతా. చాలాసార్లు నాకు అనుమానం వస్తున్నారు అసలు మీరంతా ఉన్నారా లేదా అని. అంత నిశ్శబ్దంగా వింటూ ఉంటారు. అప్పుడప్పుడు ఆనందం వచ్చినప్పుడు చప్పట్లు పటాపటా పోతారు, అది వేరే విషయం. కానీ సాధారణంగా మిమ్మల్ని చూస్తే ఆనందం కలుగుతుంది అనమాట. మీరు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, మీరు నిజమైన జితేంద్రియులు అనమాట. ఇలా వీళ్ళందరూ కూర్చున్నాక అప్పుడు శ్రీరామచంద్రుడితో సుగ్రీవుడు ఇలా అన్నాడు, ప్రభు చూసావా, మహాశక్తివంతులైన వానరులంతా ఇక్కడికి వచ్చారు. అక్కడక్కడక్కడ అనువైన ప్రదేశాల్లో కూర్చున్నారు, అందరిక్కడికి రాలేరు గనక. ఇక్కడ నుంచి ఏ వేపుకి వెళ్ళినా మన సైన్యమే. ఇంకో చెట్టు పుట్ట కనపడవు, ఏ చెట్టును చూసినా పుట్టను చూసినా వీడే నిండిపోయారు. మొత్తం మైళ్ళ తరబడి, మైళ్ళ కొలది దూరం అంతా ఈ వానర వీరులతో, ఎలుగుబంటి వీరులతో నిండిపోయింది. ఇప్పుడు నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, నీ అభీష్టం నెరవేరుస్తారు వీళ్ళు. వేల సంఖ్యలో ఉన్న మహానుభావులు వీళ్ళు, కార్యసాధనలు ఆరితేరిన వాళ్ళు వీరు. నీవు ఎలా ఆజ్ఞాపిస్తే మేమందరం అలాగే నడుచుకుంటాం, ఏది నియోగించు అనగానే గాఢంగా కౌగులించేసుకున్నాడు సుగ్రీవుడి. ఈ జనాన్ని చూడగానే ఉత్సాహం వచ్చింది, వీళ్ళు పని చేసుకొస్తారని అర్థమైపోయింది. అయినా మన జనం వీళ్ళు అనగానే ఎక్కడ లేని ఆనందం కలగదటండి. మహారాజు గారికి సైనికులు, పౌరాణికుడికి ఎదురుగుండా శ్రోతలు కనపడితే రెచ్చిపోతారని శాస్త్రం. అందువల్ల ఇప్పుడంటే కరోనా దెబ్బకి అడిపోయి 100 కంటే పర్మిషన్ లేకపోవడం వల్ల మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేసి ఇక్కడ అట్టే పెట్టారు. కానీ పాత ఏది బాలకాండం జరుగుతున్నప్పుడు ఏం జనం అండి, ఈ చివరి చివరిదాకా ఉన్నప్పుడు ఆ ఉత్సాహమే వేరు. మరి ఏది ఏమైనా మహారాజు గారికి సైనికులు, పౌరాణికులకు శ్రోతలు, బలమట ఇది కోట్ల కొలది ధనంతో సమానం పమ్మంద. అందుకే కౌగలించుకుని సుగ్రీవుణ్ణి ప్రేమగా ఇలా అన్నాడు రాముడు సుగ్రీవునితో, నువ్వు నిజమైన బుద్ధిమంతుడివి, నీకు తెలిసినట్టు నాకు ఈ విషయం తెలియదు. ఎందుకంటే వీళ్ళంతా నీ వాళ్ళు, నీవేమో భూమండలం ఎరిగిన వాడివి, సీతాన్వేషణకి ఎవరిని ఎటు పంపాలో నీకు తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది. ఈ వచ్చిన వాళ్ళలో ఎవరు ఏ వైపుగా ఎడగలరు, ఎంత ఎగరగలరు, ఏం పని చేయగలరో తెలుసు కనుక నీ వాళ్ళు కనుక ఆజ్ఞాపించు. అందువల్ల రామచంద్రుడు ఇలా అనగానే యుక్తియుక్తంగా పలికాడు, నువ్వు కార్యసాధనలో దక్షుడవు అన్నాడు, ప్రాజ్ఞుడవు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు సంతోషించి, రామా నువ్వు చెప్పినట్టే వీళ్ళందరినీ నేను సీతాన్వేషణకి ఇప్పుడే నియోగిస్తాను అని ముందుగా ఆయన వినతుణ్ణి పిలిచాడు. ఏవముక్తస్తు సుగ్రీవో వినతన్ నామ యోథపం. వినతుడు మహావీరుడు, అతన్ని పిలిచి వినత ఇలా రా అన్నాడు. ఆయన వచ్చాడు. రాగానే, వానరోత్తమ నీ అసంఖ్యాకమైన బలాన్ని వెంటబెట్టుకో, ఈ వేపున్న బలమంతా నీ వాళ్ళు, వాళ్ళంతా సూర్యచంద్రుల వలె వెలిగిపోతూ ఉంటారు, నువ్వు కూడా వాళ్ళని అదుపులో పెట్టగలవు, ఇది కర్తవ్యం ఇది కర్తవ్యం కాదు అనే విషయం నీకు వాళ్ళకి తెలుసు. మీరంతా చురుకైన వాళ్ళు, ఈ చురుకైన వానరులందరినీ వెంట పెట్టుకుని నీవు తూర్పు దిక్కుకి బయలుదేరు. ముందుగా ఏం చేస్తావు, తూర్పు దిక్కుకి వెళ్ళు, అక్కడ సీతాదేవిని అన్వేషించండి, నేను చెప్పే ప్రాంతాల్లో మీరు వెతకండి, అంటే మీకు ఈ డ్యూటీ వేసాను ఈ ప్రాంతాలు మీవి, ఇవి దాటి మరో చోటకి వెళ్ళడం అనేది మీ విచక్షణ, కానీ వీటిని మాత్రం తప్పక అన్వేషించండి. ముందుగా గంగానదీ తీరానికి వెళ్ళండి, అక్కడి నుంచి సరయూకి వెళ్ళండి, కౌశికిని వెతకండి, యమునను వెతకండి, నదీ తీరాలన్నింటిలో వెతకండి, గంగా, సరయు, కౌశిక, యమున. అక్కడి నుంచి యామునగిరికి వెళ్ళండి, సరస్వతి, సింధు మొదలైనటువంటి నదీ తీరాలను కూడా వెతకండి, కాలమహి అనే నదీ తీరంలో కూడా సీత కోసం వెతకండి, బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల, మగధ, మొహ మొదలైనటువంటి సామ్రాజ్యాలు కూడా వెతకండి. అందులో కాశీ గురించి ప్రత్యేకంగా చెప్పారు, అక్కడ కూడా ఉండొచ్చు వెతకమన్నారు. బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల. ఇక్కడి నుంచి మగధ దేశానికి వెళ్ళండి. మగధ అంటే ఇప్పుడు బీహారు, కాశీ గురించి మీకు చెప్పక్కర్లేదు. మాళవ అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఇంకిక్కడి నుంచి పుండ్ర, అంగదేశాలకు వెళ్ళండి. ఇక్కడి నుంచి క్రమంగా వెతుకుతూ వెతుకుతూ వెండి గనులున్న కొన్ని భూములు ఉన్నాయి, బంగారపు గనులు, వెండి గనులు ఉన్న ప్రాంతాలు, అక్కడ కూడా సీత ఉందేమో వెతకండి. తర్వాత క్రమంగా సముద్ర తీరాలలో ఉన్న పర్వతాల్లో వెతకండి, ద్వీపాల్లో వెతకండి, నగరాల్లో వెతకండి. ఆ ప్రాంతాల్లో ఏది మందర పర్వతం దగ్గర మీరు ఇలా వెడుతూ ఉంటే వెళ్ళగా వెళ్ళగా మందర పర్వతం వస్తుంది. నేను చెప్పిన రూట్ మ్యాప్ ప్రకారం పెడితే ఈ మ్యాప్ను మాత్రం ఫాలో అవ్వండి. ఇదన్నమాట మీకు రూట్ మ్యాప్. ఇప్పుడంతా కూడా అదే పెట్టుకుంటారు, కారు ఎక్కారంటే చాలు టిక్ 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 అని కొట్టేస్తారు అనమాట. దానితోటి ఈ మధ్యన కర్ణ పిశాచి కూడా ఆఫ్టర్ 2 miles టేక్ లెఫ్ట్ అంటూ ఉంటుంది, ఆ తర్వాత టేక్ రైట్ అంటుంది. నిజానికి తిప్పుతూ ఉంటే ఎదురుగుండా ఇల్లు ఉంటుంది, టేక్ రైట్ లెఫ్ట్ అంటాడు, ఒకసారి ఎదురుగుండా ఇల్లు ఉంటుంది మాయదారు కూడా. దానికి కర్ణపిశాచి అని పేరు పెట్టింది. అలాంటి కర్ణపిశాచి లాంటి రూట్ మ్యాప్ అక్కడ కూడా ఉందన్నమాట. ఇప్పుడు అంతా దాన్నే పెట్టుకుపోతున్నారు అనుకోండి. అలా ఈయన కూడా మ్యాప్ ఇచ్చాడు, ఇలాగే వెళ్ళండి. అక్కడ మందర పర్వతం కనపడుతుంది. ఈ మందర పర్వతం మీద చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాల్లో కొందరికి చెవులే ఉండవు, కొందరికి చెవులు ఉంటాయి, కానీ ఆ చెవులు ఈ పెదవుల దాకా ఉంటాయి. కొందరికి ఈ చెవి ఇలా మొత్తం తల వెనకాతలు ఉంటుంది. అలా విచిత్రమైన చెవులు కలిగిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ వీళ్ళల్లో కొందరు ఒక్కొక్క ఒంటి కాలుతో తిరుగుతారు, అసలు కొందరికి కాళ్ళే ఉండవు. వీళ్ళందరికీ బాగా వంశాభివృద్ధి కలుగుతుంది. ఓ జనాలు తెక్కంటారు వీళ్ళు. కొన్ని దరిద్ర జాతులు ఉంటాయి, ఇవాళ పని పిల్లలకు అండమే, 10 మంది 15 మంది పంది పిల్లలు ఈయను, 10 ఇదింటుని అన్నట్టుగా వీళ్ళు అలాగా వంశాభివృద్ధి కలిగిన వాళ్ళు, మహాబలవంతులు, నరభక్షకులు, కిరాతకులు. ఈ జుట్టు కొంతమందికి చెవుల మీదకుంటుంది, కొందరు గడ్డం బాగా పెంచుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ చూడండి, వాళ్ళల్లో స్త్రీలోలు ఉంటారు. వాళ్ళు ఎక్కడన్నా సీతం దాచారేమో చూడండి. కొందరు నరవ్యాఘ్రాలుగా ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు, భయంకరులు. అలా వెళ్ళగా వెళ్ళగా యవద్వీపం కనపడుతుంది. ఆ యవద్వీపం రత్నాల రాశి. యవద్వీపం అంటే ఇప్పుడు ఆ కువైట్, బహ్రెయిన్ దీవులు అంటారు సార్, అవన్నీ యవద్వీపం అని పిలిచేవారు ఆ రోజుల్లో. అక్కడ చిన్న చిన్న దీవులు ఉంటాయి, అక్కడ ముత్యాలు అవి బాగా దొరుకుతాయి. ఇప్పుడు కూడా ముత్యాలు బాగా దొరుకుతాయండి బహ్రెయిన్లో, బో చాలా ముత్యాలు దొరుకుతాయి. అవన్నీ చూడండి. రూప్యక ద్వీపానికి వెళ్ళండి, శిశిరం అనే పర్వతం కనబడుతుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడి నుంచి రకరకాల శలయేళ్ళు అవి దాటుకుంటూ మళ్ళీ సముద్రం దగ్గర ఉన్న స్వర్ణనదం దగ్గరికి వెళ్ళండి. అంటే అటు తిరుగుతూ తిరిగి స్వర్ణనదం వైపుకు రండి. భారతదేశం నుంచి బయలుదేరి చుట్టూ తిరిగి అనేకమైన దీవులు దాంటే మళ్ళీ తిరిగి భారతదేశంలోకి సోన మీదుగా ఎంటర్ అవ్వండి. ఈ సోనదం కొంచెం ఎర్రని నీళ్లతో ప్రవహిస్తుంది కనుక సోనం అన్నారు దాన్ని. అది బాగా లోతైనది. అక్కడ చారణులు కూడా తిరుగుతారు. అక్కడ నుంచి తిరుగుతూ ఇక్షు సముద్రం దగ్గరికి రండి. అక్కడ మహాబలశాలురైన రాక్షసులు ఉంటారు. ఆ సముద్రంలో నీరు చెరుకు రసంలో ఉంటుంది, అందుకే దాన్ని ఇక్షు సముద్రం అంటారు. అక్కడికి వెళ్ళి మీరు ఆ ప్రాంతంలో వెతకండి. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి సుమా, ఆ ఇక్షు సముద్రంలో కొంతమంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళు ఆకాశంలో ఎగురుతున్న వాళ్ళ నీడ పట్టుకుని కిందకి లాగి మింగేస్తారట. ఒక పక్షి ఆకాశంలో ఎగురుతోంది, ఆ ఎగురుతున్న పక్షి యొక్క నీడ నీళ్ళలో పడగానే నీడ పట్టుకుంటారట వీళ్ళు. పట్టుకుంటే ఇంకా పక్షి ఎగరలేదు. అప్పుడు ఆ పక్షిని ఏదో తాడు పుచ్చుకుని కిందకి లాగినట్టుగా నీడ పుచ్చుకుని ఇలా లాగితే అది కిందకు వస్తుంది, దాన్ని నోట్లో వేసుకుని తింటారట. వాళ్ళకి ఆ వరం ఉన్నది. వాళ్ళకి దొరకకుండా పక్కన నుంచి వెళ్ళండి అక్కడ అని ముందే చెప్పాడు. ఈ మ్యాప్ దగ్గర ఈ ప్రాంతంలో ఆ రాక్షసులు ఉంటారు కాబట్టి దాని పక్కన నుంచి ఎగరండి. ఇంత జాగ్రత్తగా గైడెన్స్ ఇచ్చాడండి, మొత్తం వరల్డ్ జాగ్రఫీ అంతా ఎరిగినవాడు ఆయన.
లేకపోతే ఈ వానరులు అనవసరంగా రాక్షసులు నోట్లో పడి చచ్చిపోతారు. అలా చావకుండా జాగ్రత్త వహించమన్నాడు. ఇప్పటికి కూడా ఆ ప్రాంతాల్లో కొన్ని సముద్రాల్లో అదేదో అయస్కాంతం అనుకుంటున్నారు, కానీ ఏమవుతుందో తెలియదు. పడవలు అక్కడికి వెళ్ళి గల్లంత అవుతాయి. అక్కడ ఈ రాక్షసుల యొక్క తాలూకోడు ఉన్నారు సందేహం లేకుండా. ఎందుకంటే అది ఎవరికి అంతు చిక్కదు. ఎంత ప్రగతి వచ్చిందండి, ఎంత సైన్స్ వచ్చింది వాళ్ళ అయినా మనకేం అంతు చిక్కని విచిత్ర వ్యవహారాలు. అక్కడి నుంచి ఇక్షు సముద్రం దగ్గరికి వెళ్ళండి. ఆ ఇక్షు సముద్రం దాటిన తర్వాత శాల్మలి ద్వీపం ఉంటుంది. శాల్మలి అంటే బూరుగు చెట్లు, పెద్ద పెద్ద బూరుగు చెట్లు ఉంటాయి కనుక దాన్ని శాల్మలి ద్వీపం అంటారు. ఇప్పుడు శాల్మలి ద్వీపం అమెరికాలోనే ఉందని చాలామంది సంకల్పాల్లో చెబుతారు. శాల్మలి ద్వీపం అనేది అమెరికాలో కొన్ని ప్రాంతాలకు పేరన్నమాట. కొందరు అక్కడ ఇదేమో శాల్మలి ద్వీపం అని, కొంతమంది ఏమో ఏదో ఐంద్రఖండం అని అలా పిలుస్తూ ఉంటారు. చెప్పలేమండి, రామాయణ కాలం నాటి పేర్లకి ఇప్పటి పేర్లకి కొన్ని చోట్ల కుదిరితే కొన్ని కుదరవు. ఎందుకంటే భూమిలో మార్పు వస్తుంది, భూమిలో చాలా మార్పులు వస్తాయి. భూకంపాలు వచ్చి ఎప్పటికప్పుడు సముద్రాలు వెనక్కెడుతూ ఉంటాయి, ముందుకు వస్తూ ఉంటాయి, కొన్ని నగరాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. యథాతథంగా అన్నీ దొరకాలంటే వాడు దొరకవు పూర్వంలాగా. ఎందుకంటే ఆనాటి విశాలమైన భూమి తగ్గిపోయింది కలియుగంలోనని భవిష్య పురాణంలో చెప్పారు. భవిష్య పురాణంలో ఏం చెప్పారో తెలిసిన, కృతయుగంలో ఉన్న భూమి ఇప్పుడున్న భూమికి 4 రెట్లు ఎక్కువ ఉండేదిట, త్రేతాయుగంలో తగ్గిపోయిందిట, సముద్రం దీన్ని కొంత లాక్కుంటోంది, ద్వాపరయుగంలో సగం తగ్గిపోయింది, ఇప్పుడు కలియుగంలో 3 వంతుల భూమి సముద్రం పాలైపోయిందిట, ఇప్పుడున్న భూమి కేవలం కృతయుగంలో ఉన్న భూమిలో 1/4 మిగిలింది. ఇది కూడా ఇంకా తగ్గుతుంది భవిష్యత్తులో. సముద్రం దీన్ని ముంచెత్తి క్రమక్రమంగా తనలో కలుపుకుంటుంది. అప్పుడు జనం చాలా నాశనం అయిపోతారు, భూకంపాలు వస్తాయి, అగ్నిపర్వతాలు పేలుతాయి, క్రమక్రమంగా ప్రజలు సర్వనాశనం అవ్వడం మొదలెడతారు. చివరికి ఆకలికి తట్టుకోలేక ఒకళ్ళొకళ్ళు పీక్కు తింటారట. ఈయన ఆయన్ని ఆయన ఏంటి పీక్కు తినేస్తారు. ఎవరికి బలం ఉంటే వాళ్ళు తింటారు. చివరికి అందరూ తెచ్చాక ఆఖరి వాళ్ళు కూడా తస్తారు. అప్పుడు 100 సంవత్సరముల పాటు అగ్నివర్షం కురుస్తుంది. దాంతో భూమి మొత్తం నిప్పులు ముద్దయిపోతుంది. అప్పుడు ఈ భూమి ముద్దయిపోయాక సర్వనాశనం అయ్యాక 1000 ఏళ్ళు వర్షం కురుస్తుంది ఏకధాటిగా. ఆ వర్షంలో భూమి కూడా మునిగిపోయి ఇంకా నీరు తప్పేమీ లేకుండా అయిపోతుంది. అదన్నమాట మహాప్రళయం యుగాంతం అంటే. అప్పుడు విష్ణువు నిద్రపోతాడు. ఆ తర్వాత మళ్ళీ పునఃసృష్టి ఏర్పడుతుంది. అదంతా పక్కన పెట్టండి, అవన్నీ చెప్పుకొచ్చాడు నేను. ఈ శాల్మలి ద్వీపంలో గరుత్మంతుడికి ఒక భవనం ఉంటుంది. అక్కడ గరుత్మంతుడి కోసం విశ్వకర్మ ఒక అందమైన బిల్డింగ్ కట్టాడు. ఆ బిల్డింగ్లో గరుత్మంతుడు అప్పుడప్పుడు వైకుంఠం నుంచి వచ్చి నివసిస్తూ ఉంటాడట. ఎప్పుడు వైకుంఠంలో ఉండడు ఆయన. 24 గంటలు విష్ణువు దగ్గర ఉంటాడు కాబట్టి పిలిస్తే పెడతాడు తప్ప. కారు డ్రైవర్ ఉన్నాడు, ఎప్పుడు మన ఇంట్లో కూర్చుంటాడా? ఆయన డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతాడు, పిలిస్తే వస్తాడు. అలాగే భూలోకంలో శాల్మలి ద్వీపంలో వైనతేయుడు గరుత్మంతుడు విశ్వకర్మ నిర్మించిన ఒక మహాభవనంలో ఉంటూ ఉంటాడు. అక్కడ ఒక తమాషా జరుగుతుందండి. తత్ర శైల నిభా భీమా మందేహ నామ రాక్షసాః శైల శృంగేషు లంబంతే నానా రూపాః భయావహాః. అక్కడ పర్వతం లాంటి శరీరం కలిగిన రాక్షసులు కొందరున్నారు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పర్వతంలో ఉంటాడు. వాళ్ళ పేరు మందేహులు. వీళ్ళని మందేహులు రాక్షసులు కనుక మందేహాసురులు అంటారు. వీళ్ళు పరమ భయంకర రాక్షసులు. వీళ్ళు ఒక్క క్షణకాలంలో సూర్యుడి దగ్గరికి వెళ్ళి పట్టుకోగలరు. ఈ బూరుగు చెట్ల దగ్గరకు వచ్చి దాన్ని పట్టుకు తిరుగుతున్న వీళ్ళు ప్రతిరోజు ఏం చేస్తారట, సూర్యోదయం కాగానే అమాంతంగా సూర్యుడిని పట్టుకుంటారు. సూర్యుడు వీళ్ళని వదిలించుకోలేడు. బ్రహ్మగారు వీళ్ళకి వరం ఇచ్చాడు, మీరు సూర్యుని పట్టుకుంటే సూర్యుడు కదలలేడు అని. అప్పుడు మనమేం చెయ్యాలి, ఇక్కడ భూలోకంలో సమయమునకు సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం అనే పేరుతో చేతిలోకి నీళ్లు తీసుకుని గాయత్రీ మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వగానే ఈ అర్ఘ్యజలం మహావేగంగా వెళ్ళిపోయి ఈ మందేహాసురుని పటక్కర ఒక దెబ్బ కొడుతుంది. దాంతో చావు దెబ్బతిని వాళ్ళు ఆ సముద్రంలో పడిపోతారు. ఆ బూరుగు ద్వీపం పక్కనున్న సముద్రంలో పడిపోతారు. ఒక్క 1/2 గంట సేపు సముద్రంలో పడిపోయి సొమ్మసిల్లిపోయి తర్వాత మళ్ళీ తట్టుకుని మళ్ళీ చెట్లకి తల్లకిందులుగా వెళ్లాడతారు. మళ్ళీ వీళ్ళు సాయంత్రం సూర్యుడిని పట్టుకుంటారు. పట్టుకోగానే మళ్ళీ ఇక్కడ ఎంతో కొంతమంది అర్ఘ్యం ఇస్తూనే ఉంటారుగా సంధ్యావందనం చేసేవాళ్ళు. ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు. అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇండియాలో తగ్గింది, అమెరికాలో ఉన్నవాడు సంధ్యావందనం బాగా చేస్తున్నారు, ఆస్ట్రేలియా వాడు సంధ్యావందనం చేస్తున్నారు, సింగపూర్ వాళ్ళు సంధ్యావందనం చేస్తున్నారు. వీళ్ళందరిళ్ళకి నేను వెళ్ళాను కాబట్టి చెబుతున్నాను.
ఈ సంధ్యావందన జనం వెంటనే విడిపోయి మళ్ళీ వజ్రంలో మారి వాళ్ళని బడబడ బాధ వస్తుంది, వాళ్ళు సముద్రంలో పడిపోతూ ఉంటారు. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. అందుకని సంధ్యావందనం చెయ్యాలి, అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి సంధ్యావందనం? తే పతంతి జలే నిత్యం సూర్యస్య ఉదయనం ప్రతి నిహత బ్రహ్మదేవోభి అహన్యహని రాక్షస. ఏ ఉదయం ఆ ఉదయమే పడుతూ ఉంటారు, మళ్ళీ లేస్తూ ఉంటారు. ఇది నిరంతరం జరుగుతుంది. ఎన్ని దెబ్బలు తిన్నా వాళ్ళు మాత్రం సూర్యుడిని వదలరు, ఒక్క క్షణకాలం మాత్రం పట్టుకుంటారు. ఈ క్షణంలోపే మనం ఇచ్చే అర్ఘ్యం వాళ్ళని పడగొడుతూ ఉంటుంది. అటువంటి ఆ రాక్షసుల దగ్గర కూడా సేతు ఉందేమో వెతకంటున్నాడు ఆయన. ఇంకా ఇక్కడ నుంచి ముందు పెడితే క్షీరోదం అనే సముద్రం ఉంటుంది, అది తెల్లని కాంతులతో ఉంటుంది. అక్కడికి వెళ్ళి వెతకండి, అప్సరసలు ఉంటారు అక్కడ, వాళ్ళ దగ్గర కూడా వెతకండి. అక్కడ నుంచి మధుర జలములు కలిగినటువంటి ఒక మహాసముద్రం ఉంది. పూర్వం ఔర్వుడు అనే ఒక మహర్షికి కోపం వచ్చింది. ఈ ఔర్వుడి కథ క్లుప్తంగా ఒక ముక్కలో చెప్పాలి మీకు. పూర్వం భృగు వంశస్థులు శ్రీవత్స గోత్రులు మహాపరాక్రమవంతులు అంటే తపస్సులు, వాళ్ళంతా కార్తవీర్యార్జునుడి కొడుకులకి పురోహితులు. ఓసారి కార్తవీర్యార్జునుడి కొడుకులంతా ఉంటారే ఆ హైహై వంశం వాళ్ళు, వాళ్ళంతా ఒకనాడు ఈ భృగు వంశస్థుల దగ్గరకు వచ్చి, మేము వ్యసనముల వల్ల డబ్బంతా పోగొట్టుకున్నాం, మీకు బోల్డ్ డబ్బు ఒకప్పుడు దక్షిణగా ఇచ్చాం, మా డబ్బు మాకు ఇచ్చేయండి అన్నారు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకూడదన్నారు వీళ్ళు. అయితే మేము వచ్చి బలాత్కారంగా డబ్బులు ఆపుకుంటామన్నారు ఈ హైహై వంశస్థులు. దాంతో వీళ్ళకి కంగారు వచ్చి మన డబ్బు ఎక్కడ కొట్టుకుపోతారు అని వీళ్ళకి కొంచెం కక్కుర్తి వచ్చిందిలేండి. అందుకని తవ్వేసి భూమిలో దాచారు ఇంట్లో. ఇంతలో హైహై వంశస్థులు వచ్చారు, మీ ఇళ్లలో ఉన్న డబ్బంతా ఇస్తారా లేదా అని. గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కదా, దౌర్జన్యం కదా. అందుకని ఎక్కడ నీకు ఇల్లుందా, నీకు అదుందా, లెక్కలు అడిగి మొత్తం డబ్బంతా తీయండి అన్నారు. వీళ్ళేమో ఇళ్లలో వెతికితే డబ్బు కనిపించకుండా పోయింది. అయితే వీళ్ళలో ఒకటి అనుమానం వచ్చింది, ప్రతి ఇంట్లో కొత్తగా తవ్విరు గోతులు ఉన్నాయి, ఈ గోతుల్లో దచ్చారేమో వీళ్ళు డబ్బులు, ఆ గొయ్యి తవ్వండరా అన్నాడు ఒకడు. గొయ్యి తవ్వితే గోతుల్లోంచి బోడు డబ్బులు బయటపడ్డాయి. ఇంకేముంది, మా డబ్బు దక్షిణగా పుచ్చుకొని మేము అడిగితే ఇవ్వకుండా పాతి పెట్టి దొడ్లో దాస్తారా అని ఈ హైహైలు మొత్తం ఈ బ్రాహ్మణులు నరికేయడం మొదలెట్టారు. పరా 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 నరికి పారేసి చంపేశారు. దాంతో హడిలి పారిపోయారు కొందరు, చాలామంది చచ్చిపోయారు. పోనీ మగవాళ్ళని చంపితే చంపారు, ఆడవాళ్ళని ముసలాళ్ళని చంపేయడం మొదలుపెట్టారు వాళ్ళు. అందులో ఒక అమ్మాయి పారిపోతుంటే ఆ అమ్మాయి వెంటబడ్డారు. ఆవిడ గర్భవతి, ఆవిడ శుక్రాచార్యుడి యొక్క మనుమరాలు, మనువు కోడలు అవుతుందన్నమాట వరసకి. ఆవిడ గర్భవతి. ఇంకా చూడండి, మీకు చెప్పేందుకే పురాణాలు భార్గవ చ్యావన ఆప్నువాన ఔరవ జామ దగ్గరలు ఈ ఔరుడు అన్నవాడు అనమాట. అతని కథ ఇది, చ్యవనుడి యొక్క కోడలు, శుక్రాచార్యుడు కూడా కోడలే అవుతుంది వరుసకి. ఆవిడ నిండు గర్భిణి. ఆవిడ వెనక కత్తులు పుచ్చుకుని పడ్డారు ఈ హైహైలు. దాంతో ఆవిడ ఉనికిపోయింది. దానికి తోడు పక్కనున్న ఆడవాళ్ళలో చాలామంది గర్భవతులు ఉన్నారు. ఇంతలో ఒకడొచ్చి, నీ కడుపుని కూడా కోసి పిండం బయటకు లాగుతానే అని కత్తెత్తాడు ఆవిడ పొట్ట మీదకి. అప్పుడు ఆ కడుపులో ఉన్న పిల్లవాడు ఆవిడ తొడలోకి దూరిపోయి తొడని చీల్చుకుని అందులోంచి బయటకు వచ్చాడు. ఊరువు అంటే తొడ, ఊరువు నుంచి వచ్చాడు కనుక ఔరువుడు అన్నారు ఆయన. ఆయన పుట్టి పుట్టడంతో మా అమ్మని చంపుతా ఉట్రా అని ఇలా కళ్ళు ఎర్రజేయగానే మొత్తం ఈ హైహయుల కళ్ళన్నీ పోయాయి. హైహయులు కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ గుడ్డివాళ్ళు అయిపోయారు. ఇంకేముంది గుడ్డివాళ్ళు అయిపోయి అన్న దేవ పాపి నేను ఏడుస్తారు ఈ ఆదివారం దరిద్రులు. అలా వీళ్ళంతా మేము పాపులం మేము పాపులం మా కళ్ళు పోయాయి బాబు అని కళ్ళు తడుగుకుంటూ వచ్చి ఈ స్త్రీ కాళ్ళు పట్టుకున్నారు. అమ్మ మేము మహాపాపం చేసాం, గర్భవతివి, నిన్ను చంపాలనుకున్నాం, దానివల్ల మా కళ్ళు పోయాయి, మమ్మల్ని శపించకు, మా కళ్ళు ఇప్పించరగా. అప్పుడు ఆవిడ నవ్వి, మీ కళ్ళు నేను పోగొట్టలేదు, నా కడుపులోంచి ఇప్పుడే తొడలోకి వచ్చి తొడలోంచి పుట్టిన నా కుమారుడు ఎవరుడు పోగొట్టాడు, మీరు వాడి కాళ్ళు పట్టుకోండి అంది. వీళ్ళంతా పసిబిడ్డ, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ కాళ్ళు పట్టుకున్నారు. వాడేమో చిక్కన్ నవ్వుకుంటూ చేతులు కొట్టుకుంటూ ఉన్నట్ట. మహాపరాక్రమవంతులు కదా. దాంతో వీళ్ళందరూ ఆ పరాక్రమం విడిచిపెట్టి, ఎక్కడో చేతులు శబ్దం వినపడుతుంది కానీ మాకు మనిషి కనబడ్డది లేదన్నట్ట. ఈ కుర్రాడు అప్పుడే పుట్టినా డుబుకు డుబుకొని చేతులు ఊపుతూ కాళ్ళు ఊపుతూ ఇలా కొట్టుకుంటాడు ఆ పిచ్చాళ్ళగా. ఆ శబ్దం వినబడి వీళ్ళంతా ఎక్కడున్నావు బాబు అని కాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు ఆయన జాలిపడి, దుర్మార్గులారా, గర్భవతి మీద మీ పరాక్రమం చూపిస్తారా, ఇప్పుడు నాకు తీవ్ర క్రోధం వచ్చింది, ఈ క్రోధం వల్ల మీ కళ్ళు పోయాయి, మీరు చేసిన పాపం వల్ల. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఈ కోపం ఇంకాసేపు నాలో ఉంటే నా కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి మిమ్మల్ని, మీ బంధువులను, మీ నగరాన్ని మొత్తం భస్మం చేస్తుంది అనగానే వాడు గట్టిగా కాళ్ళు పట్టుకుని, నీ కోపాన్ని సముద్రంలో పారవేసి మమ్మల్ని అనుగ్రహించు, మీ వంశం వాళ్ళు మహాత్ములు, విష్ణు వక్షస్థలం నుంచి పుట్టిన వాళ్ళు, మేం చేసిన పాపములను క్షమించి మమ్మల్ని రక్షించండి బాబో ఈ శ్రీవత్సగోత్రోద్భవ అని బతిమాలితే ఆయన జారిపడి ఈ కోపమును సముద్రం దగ్గర పారవేశాడు. అదిగో అదే ఈ క్షీర సముద్రం దగ్గర పడింది ఈ కోపం. అది పడవాగ్ని అనే పేరుతో ఎప్పటికి కూడా సముద్రంలో ఉంటుంది, అగ్నిపర్వతాల రూపంలో పొగులుతూ ఉంటుంది ఆ పడవాగ్ని. అది ఔరుడి కోపాగ్ని. ఆ తర్వాత వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, వాళ్ళని క్షమించాడు. ఆ కథంతా వాళ్ళకి అక్కర్లేదు, దేవీ భాగవతంలో వినండి. యూట్యూబ్లో నా పేరు కొట్టి దేవీ భాగవతం కొడితే అది వస్తుంది, అందులో ఆ కథ వినొచ్చు. అంతటి భయంకరమైన పడవాగ్ని అక్కడ ఉంటుంది. అది తరచుగా కదిలిపోయి సముద్రాన్ని సంక్షోభింపజేస్తుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆ అగ్నికి దండం పెట్టి పక్క నుంచి వెళ్ళిపోండి, అందులో పడి చచ్చిపోకండి. అక్కడి నుంచి ముందుకెడితే జాతరూపశిల అనే కొండ ఉంటుంది, అక్కడ ఆదిశేషుడు ఉంటాడు, ఆయన తాళధ్వజం ఉంటుంది. ఇవన్నీ చూడండి. ఇంకొంచెం ముందుకెడితే సౌమనస్స శిఖరము అని ఒక శిఖరం ఉంటుంది. ఈ సౌమనస్స శిఖరం చాలా గొప్పది. ఒకవైపు సౌమనస్స శిఖరం, ఇంకోవైపేమో మేరుపర్వతం. ఈ రెండు శిఖరముల మీద వామనావతారంలో విష్ణువు కాలు పెట్టాడు. ఎక్కడో తూర్పు దిక్కున ఉంటుంది సౌమనసం, ఎక్కడో ఉత్తరంలో ఉంటుంది మేరుపర్వతం, హిమాలయాల్లో ఉంటుంది మేరుపర్వతం. ఎక్కడి సౌమనసం, ఎక్కడి మేరుపర్వతం? వామనావతారంలో స్వామివారు విపరీతంగా శరీరం పెంచి ఒక కాలు సౌమనస పర్వతం మీద, ఒక కాలు మేరుపర్వతం మీద పెట్టి అలా పెరిగిపోయాడు. అలా పెరిగినప్పుడే అలా కాలు పైకెత్తి సౌమనసం నుంచి ఆకాశాన్ని తన్నాడు. అప్పుడు బ్రహ్మగారు ఆ పాదం కడిగాడు, అప్పుడే బ్రహ్మ కడిగిన పాదము అన్నారు. అలా ఈ పర్వత ప్రాంతం నుంచే కాలు పైకెత్తాడు ఆయన. ఆ సౌమనస పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వెతకండి, మేరు పర్వతం మీద నుంచి తిరిగి రండి, సుదర్శన పర్వతానికి వెళ్ళండి. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెడితే సూర్యుడు ఉదయించే మొట్టమొదటి స్థానం కనపడుతుంది, ఉదయ పర్వతం అంటారు. అంటే జపాన్ దాటి పొమ్మన్నాడు. జపాన్ అంటాం కానీ జపాన్ అనేది ఒక చిన్న దేశం. అది ఇంకా ముందుకెడితే అక్కడ ఉంటుంది ఉదయ పర్వతం, అక్కడ వరకు వెళ్ళండి. ఇంకక్కడి నుంచి ముందుకు వెళ్ళడం ఎవరి వల్ల కాదు, సూర్యుడి కిరణములు చొరని ప్రదేశం అది అగమ్యం. ఉదయాద్రి దాటాక ఏముందో ఎవరికి తెలియదు, నాకు తెలియదు. ఆయన చెప్పాడు అంతవరకు వెళ్ళండి. ఇదంతా వెతికి ఒక్క నెలలోపు రావణుడు పట్టుకుపోయిన సీత జాడ తెలుసుకుని రావాలి. మాసములోపు వస్తే శుభం, మాసం దాటి ఎవరన్నా ఆలస్యంగా వస్తే సీతను చూసి రావాలి. సీతను చూడకుండా లేటుగా వస్తే మీ అందరికీ ఒక్క వేటు వేసి తలకాయలు నరికి మారేస్తాను, ఉరిశిక్ష వేస్తాను, మీకు మరణశిక్ష. జాగ్రత్త, మీకు ఇచ్చేది మాసమే. నెల్లాళ్లలో సీతను వెతికి రావాలి. సీత కనపడకపోతే బిఫోర్ 1 మంతే రావాలి. గడువు దాటాక వచ్చారా సీతను చూసే రావాలి, లేదా ఇక మీకు మరణశిక్ష తప్పదు అని తూర్పు దిక్కుకి వెనతుండి పంపాడు. ఇప్పుడు దక్షిణం దిక్కుకి పంపాలనుకున్నాడు. వెంటనే కుమారుణ్ణి మహావీరుడైన అంగదుణ్ణి పిలిచాడు. అంగద, ఈ జనమంతా నీ అధీనంలో ఉంటారు, వీరిని వెంట పెట్టుకుని నువ్వు సౌత్కి ట్రావెల్ చేయి, మొత్తం దక్షిణం అంతా తిరుగు. ఎవరెవరు నీ కూడా ఉండేది, నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, శరగులుముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేణుడు. ఈ సుషేణుడు వేరండో, తారతండ్రి అని సుషేణుడు వేరు, ఇక్కడ ఇంకో సుషేణుడు అన్నాడు. సుషేణుడు 3 మంది ఉంటారు. ఆ మధ్యలో ఒకసారి స్టేజీ మీదకి సుబ్బారావు గారు రావాలంటే 25 మంది వచ్చారు. 25 మంది సుబ్బారావులు, ఏ సుబ్బారావు చెప్పదు మరి. మళ్ళీ వి సుబ్బారావు అంటే వి సుబ్బారావులు 5 గురు వచ్చారు. చివరికి అశోక్ నగర్లో ఉన్న మా సుబ్బారావు గారు రావాలంటే ఆయన వచ్చేదాకా ఎవరికి తెలియలేదు. కాబట్టి సుషేణుళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ ఈ సుషేణుడు వేరని చెప్పడానికి ఈ మాట చెప్పాను. ఈ విధముగా ఎక్కడెక్కడి వాళ్ళు ఎవరు, ఈ సుషేణుడు, ఋషభుడు, మైందుడు, ద్విబిదుడు, విజయుడు, గంధమాధనుడు, ఉల్కాముకుడు, అనంగుడు, వీళ్ళందరికీ నాయకుడిగా అంగదుణ్ణి ఇచ్చాడు. మీరందరూ ఏం చేస్తారు, ఈ అంగదుడి నేతృత్వంలో దక్షిణం దిక్కుకి వెళ్ళండి. వింధ్యపర్వతం నుంచి మొదలెట్టండి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాదు, ముందు మీరంతా వింధ్యాకి ఆకాశ మార్గంలో ఎగరండి. వాళ్ళకెంతండి, కిష్కింధ నుంచి ఎగిరితే 4.5 నిమిషాల్లో వింధ్యపర్వతానికి వెళ్ళగలరు. అందుకే మహావేగంగా అక్కడికి ఎగిరి అక్కడి నుంచి అన్వేషణ మొదలుపెట్టండి. ఆ అన్వేషణ కూడా చకచక వెతకాలి. ఒక కొండ ఉందంటే 800 మంది అవడం వల్ల తలోకంబోలా వెతికితే ఒక్కొక్కడు ఒక చెట్టు పట్టుకుంటే చాలు కదా. వాళ్ళకి మంది కూడా ఉన్నారు, వేగం ఉన్నది. అందుకే మీరంతా వింధ్యపర్వతం నుంచి అన్వేషణ మొదలుపెట్టండి. అక్కడి నుంచి గోదావరి, కృష్ణవేణి ఇవన్నీ వెతకండి. పెద్ద పెద్ద పాములతో ఉన్న ప్రాంతాలు వెతకండి. మేఖల, ఉత్కల, దశార్ణ దేశం, అశ్వంతి, అవంతిపురాలు వెతకండి. ఈ అవంతిపురాలు కూడా చాలా ఉన్నాయండి. ఈ అవంతి అంటే ఉజ్జయిని అనుకోకూడదు. అవంతి అనే పేరుతో ఉన్నవి భారతదేశంలో చాలా ఉన్నాయి. ఎంతెందుకు కొన్ని పేర్లు ఉన్న ఊళ్ళు చాలా ఉంటాయి. రామాపురం, సీతాపురం ఇలాంటివి ఎన్నున్నాయి. వారి దేవుడే నాగోళ్ళే 3 ఉన్నాయి. ఉప్పళ్ళు 3 ఉన్నాయి. అందులో వాటి చవట ఉప్పళ్ళు, వాటి మంచి ఉప్పళ్ళు, వాటి అదేదో ఉప్పళ్ళు, ఎన్నీ ఎన్ని ఉప్పళ్ళు. నాకు ఈ తిప్పలు వచ్చేవి కొత్తలో. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అనేక ప్రాంతాలు ఉంటాయి. బోలెడన్ని కాలనీలు ఉంటాయి. శ్రీనివాసనగర్ కాలనీలు ఎన్ని ఉన్నాయి. అలాగే అవంతిపురములు కూడా చాలా ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకని చెబుతున్నాను. ఇవి వెతికిన తర్వాత విదర్భ, ఋషిక, మహిషక, వంగ, కళింగ, కౌశిక ఇవన్నీ వెతకండి వరుసగా. దండకారణ్య ప్రాంతాల్లోకి అడుగుపెట్టండి. అటు నుంచి అక్కడున్న పర్వతాలు, నదీ తీరాలు, గుహలు, గోదావరి యొక్క పాయలు అన్నీ వెతకండి. ఆంధ్ర, పుండ్ర, చోళ పాండ్య, కేరళ దేశాలన్నీ పూర్తిగా వెతకండి అని చెప్పేశాడు సుస్పష్టంగానే. తథైవ ఆంధ్రాంశ్చ పుండ్రాంశ్చ చోళాన్ పాండ్యాన్ సకేరళాన్. ఆంధ్రాన్ని వెతకండి, పుండ్రాన్ని వెతకండి, చోళాన్ని వెతకండి, పాండ్యదేశం వెతకండి, కేరళ వెతకండి. అయోముఖమున ఒక పర్వతం ఉన్నది. దీని గురించి ఒక్కొక్కడు ఒక్కడు చెప్పారు. గోవిందరాజులు వారేమో సహ్యపర్వతం అన్నారు. తిలక్ వ్యాఖ్యానం అని ఒక వ్యాఖ్యానంలో కాదు కాదు, సహ్యపర్వతం అటు ఉంటుంది, వీడు ఇటు చెప్పారు, కాబట్టి ఇది మలయ పర్వతం అన్నారు. అంటే మలేషియా, అది కూడా వెతకండి. మలేషియా కూడా ఆ ప్రాంతం అంతా చందన వృక్షాలు ఉంటాయి. చందన వృక్షములు మలేషియాలోనే ఉంటాయి కనుకే నిజంగా అదే ధర్మం కూడాను. ఇంకిక్కడి నుంచి ముందుకెడితే మీకు తిరగ్గా ఆ వైపు నుంచి సింగపూరు అవన్నీ చుట్టుకొని మళ్ళీ భారత బోర్డర్లోకి రండి. అక్కడ కావేరీ నదీ తీరాల్లో కూడా వెతకండి. తామ్రపర్ణి వెతకండి. అంటే కొన్ని వెనక ముందు చెబుతాడు, అంటే ఏది విడిచిపెట్టకుండా చూడండి అని చెప్పడానికి. పాండ్యదేశం చూడండి, కేరళను చూడండి. ఆ రోజుల్లో కేరళలో దృఢమైనటువంటి విచిత్రమైనటువంటి ఆయుధాలు ధరించే వాళ్ళు ఉండేవారు. అటువంటి వాళ్ళని చూడండి. కొప్పులు ఒక పక్కకి పెట్టుకునే స్త్రీలు ఉంటారు, వాళ్ళల్లో సేతు ఉందేమో వెతకండి. ఇలా వెతికి వెళ్ళగా దక్షిణ తీరంలో మహేంద్ర పర్వతం దగ్గర నుంచి ఎగిరి వెడితే లంకాద్వీపం ఉంటుంది. మహేంద్ర పర్వతం నుంచి వెడితే లంక ఉంటుంది అని సుస్పష్టంగా చెప్పాడు ఆయన. అలాగే హనుమంతుడు కూడా మహేంద్ర పర్వతం నుంచి ఎగిరాడు. ఇక్కడ మాత్రం జాగ్రత్త, మహేంద్ర పర్వతం నుంచి లంకకి సముద్రం దాటి వెళ్ళేటప్పుడు, సముద్రంలో ఎగిరేటప్పుడు అక్కడ అంగారకేతి విఖ్యాత ఛాయామాకృష్య భోజని ఛాయాగ్రహిణి అంగారక అని ఒక రాక్షసు ఉంటుంది. అంగారకకే సింహిక అని కూడా పేరు. ఈవిడ రాహువుకి తల్లి, రాహువుని కన్న తల్లి, దానికి సింహిక అంగారక అని పేరు. ఇది దక్షిణ సముద్రంలో లంకకి వెళ్ళే ముందు ఒక ప్రాంతంలో నీటిలో ఉంటుంది. ఇది ఆకాశంలో ఎగిరేటటువంటి జీవుల యొక్క నీడ పట్టుకుని కిందకి లాగి నోట్లో వేసుకుని భోజనం చేస్తుంది. ఇది కూడా ఛాయాగ్రహిణి. దీనికి దొరకండి, అంత తేలిగ్గా దాన్ని చంపలేరు. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా లంకాద్వీపానికి వెళ్ళాక లంకంతా వెతకండి. అంటే లంకలో ఉందో లేదో ఈయనకి తెలియదు కదా, అందుకనే లంకని వెతికిన తర్వాత ఇంకా ముందుకు పొమ్మన్నాడు. హనుమంతుడికి లంక తర్వాత వెతకవలసిన అవసరం లేకపోయింది, అది వేరే విషయం. లంకని దాటి వెళ్ళాక పుష్పితకం అనే పర్వతం ఉంటుంది. అక్కడ క్రూరులు కృతజ్ఞులు వెళ్ళలేరు. అక్కడికి మహాత్ములే వెళ్ళగలుగుతారు. ఆ ప్రాంతంలో కూడా దేవతలు దాచారే ఓ సీతని వెతకండి. ఇంకెక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత సూర్యవంతం అనే పర్వతం ఉంటుంది. సూర్యుడి కాంతితో మెలమెల వెలిగిపోతూ ఉంటుంది. అది దాటాక వైద్యుతం అనే పర్వతం ఉంటుంది, అది కూడా వెతకండి. ఇంకక్కడ రకరకాల తేనెపట్టులు, మధువులు, ఫలాలు ఉంటాయి. అక్కడక్కడ అవి తీసుకుని విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం పొంది వెళ్ళండి. ఇక్కడి నుంచి కుంజరము అనే ఒక పర్వతం ఉంటుంది. అక్కడ అగస్త్య మహాముని కోసం విశ్వకర్మ ఒక భవనం నిర్మించాడు. అగస్త్యుడు చాలా చోట్ల ఉన్నాడు అండి. ఆయన పాండ్యలోనూ ఉన్నాడు, దండకారణ్యంలో ఉన్నాడు, దక్షారామంలో ఉన్నాడు, కొంతకాలం కాశీలో ఉన్నాడు. అన్ని చోట్ల బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి ఆయనకి, ఆశ్రమాలు. అలాగే ఆయన
మలేషియా మలయ పర్వతం మీద ఉన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడేగా మలేషియా వెళ్ళినప్పుడే గజరాజు గారిని శపించాడు. ఇవాళ మనం గజేంద్ర వక్షంలో గజరాజు అంటున్నామే, ఆయన గజరాజు ఎవరు అనుకుంటున్నారు? ఇంద్రజ్యుమ్నుడని ఒక మహారాజు. ఆ ఇంద్రజ్యుమ్న మహారాజు పాపం మలేషియాకి వెళ్ళి తపస్సు చేస్తూ అహంకరించి అగస్త్యుడు వస్తే లేచి నిలబడి నమస్కరించలేదు. దాంతో నువ్వు ఏనుగైపో అన్నాడు. ఆయన బతుకు ఏనుగైన తర్వాత మొసం రొట్టెలో పడి పీనుగైపోయాడు. అగస్త్యుడు మహాశక్తివంతుడు, ఎక్కడైనా ఉంటట. అందువల్ల మీరు కుంజర పర్వతం దగ్గర ఒక భవనం చూడండి. ఆ భవనం విశ్వకర్మ అనే ఆయన మహానుభావుడు, దేవశిల్పి, విష్ణుమూర్తి యొక్క అవతారం అండి ఆయన. అయినా దేవతలకు సాయం చేయడానికి దేవతల మాట వింటూ కొన్ని పనులు చేసి పెడుతూ ఉంటాడు ఆయన. ఆ మహాత్ముడు కుంజర పర్వతం మీద అగస్త్యుని కోసం ఒక భవనం నిర్మించాడు. అదిగో ఆ భవనం కూడా చూడండి, అది రత్నాలతో తగతగం వెలిగిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ముందుకెడితే భోగవతి అనే ఒక పట్టణం కనబడుతుంది. ఈ భోగవతి పాతాళానికి రాజధాని, అక్కడ సర్పాలు ఉంటారు. అక్కడే మహానుభావుడు వాసుకి కూడా ఉంటాడు. ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళాక రోహితులనే ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ గంధర్వులు ఉంటారు. ఆ గంధర్వులు రక్షించే రోహిత గ్రామానికి వెళ్ళండి, వృషభగిరికి వెళ్ళండి. అది దాటాక భూమి యొక్క సరిహద్దు కనపడుతుంది. ఇంకా తర్వాత భూమి కనపడదు అన్నమాట, పూర్తిగా ఇంకేముండదు అక్కడ. అక్కడ మహానుభావులైనటువంటి పుణ్యపురుషులు నిరంతరం తపస్సు చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత దక్షిణం దిక్కున ఏది, ఈ భూమి యొక్క సరిహద్దు దాటాక పితృలోకం ఉంటుంది. ఇక్కడ నుంచి యమలోకానికి రూట్ అది. ఈ పితృలోకం దాటితే యమలోకానికి వెళ్ళచ్చు. మీరు యమలోకంలో మాత్రం వెళ్ళలేరు, చెప్పాను నేను. యమలోకానికి వెళ్తే తిరిగి రాదు కనుక యమస్యైష కష్టేన తమసావృత. ఈ ప్రాంతం దాటి పితృవనం దాటి మీరు పొరపాటును కూడా యమలోకానికి వెళ్ళడం, అది వెళ్ళడం కష్టం, అది భయంకర మార్గం. యమసదనం చిమ్మ చీకట్లతో ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళద్దు. నిజానికి ఒక ఆంజనేయుడు తెలుసుకుంటే వెళ్ళగలడు, కానీ ధర్మం కాదు కనుక మిగతా వాళ్ళందరికీ ఏమని చెప్పాడు, యమలోకం కేసి ప్రయాణం చేయొద్దు, ఆ ప్రాంతంలోకి మానవ మాత్రుడు వెళ్ళలేడు, అక్కడి నుంచి తిరిగి వచ్చేయండి. నేను చెప్పని వాటిని కూడా వెతకండి, నల్లాళ్లలోపు ఇక్కడికి రండి. నల్లాళ్లలోపు వచ్చి సీత మాకు కనబడింది అనే వార్త చెప్పినవాడు నాతో సమానంగా సకల సుఖభోగాలు అనుభవిస్తాడు. నెల దాటిన తర్వాత సీతను చూడకుండా వస్తే మాత్రం మీరు ఇందాక చెప్పాను యమలోకానికి వెళ్ళొద్దని, ఆ యమలోకానికి నేను పంపిస్తాను, జాగ్రత్త అని వాళ్ళందరికీ దక్షిణం కేసి వెళ్ళమని పురమాయించాడు. ఇప్పుడు ఈయన సుషేణుడి కేసు తిరిగాడు. సుషేణుడు మామగారు కదా, తారకి తండ్రి, మహాత్ముడు, మహావీరుడు, ఎప్పటికీ చెక్కు చెదరని పరాక్రమం కలిగిన వాడు. ఆయన మహర్షి లాంటి వాడు, మరీచి మహర్షి కుమారుడు. ఆయన్ని పిలిచి ఇలా రా స్వామి, ఇదిగో ఈ మారీచుణ్ణి, ఇంకా మహానుభావుడైన సూక్ష్మబుద్ధులైనటువంటి వానరులను, ఇటువంటి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని నువ్వు పడమర దిక్కుకి వెళ్ళు, పశ్చిమానికి వెళ్ళు. సౌరాష్ట్ర అంటే సోమనాథలింగం ఉందే ఆ ప్రాంతం, బాఫిలిక దేశం, సూరసేన దేశం, భీమదేశం, ఈ ప్రదేశాలన్నీ సీత కోసం వెనుకు. అలా పడమరగా వెళ్ళగా అక్కడ పశ్చిమ సముద్రం ఉంటుంది, అదే ఇప్పుడు మనం అరేబియా సముద్రం అంటున్నాం, పడమర సముద్రం. ఆ సముద్రాలలో భయంకరమైన కరటాలు, మొసళ్ళు, తిమింగలాలు ఉంటాయి. ప్రశాంతమైన ప్రాంతం వేపు నుంచి తప్ప అల్లకల్లోలంగా ఉన్న వరకు వెళ్ళకండి. అక్కడ ఉన్న మొగలి తోపులు వెతకండి, గానుగ చెట్లు వెతకండి, అరటి చెట్లు వెతకండి, కొబ్బరి చెట్లు వెతకండి. అక్కడ నుంచి మురచి పట్టణం, జటీపురం, అవంతి, ఇది ఇంకో అవంతి అని చెప్పారుగా మీకు, అంగలోపాపురి, ఇవన్నీ వెతకండి. ఇక్కడ నుంచి క్రమంగా సాగుతూ పారియాత్ర అనే పర్వతానికి వెళ్ళండి. ఈ పారియాత్ర పర్వతం మీద 24 కోట్ల మంది గంధర్వులు ఉంటారు. ఆ గంధర్వులను చూడండి, వాళ్లతో యుద్ధం మాత్రం చేయకండి, వాళ్లతో యుద్ధం చేసి జయించడం కష్టం. అందువల్ల మీరు వానరులుగా ఉంటే మీ జోలికి రారు, అంటే వానరు రూపంతో ఉన్న వాళ్ళ జోలికి గంధర్వులు వెళ్ళరు. అదే వెకిలి వేషాలు వేసి మానవ రూపంలోనూ ఇంకో రూపంలోనూ వెడితే తంతారు వాళ్ళు. కాబట్టి మీరు కోతుల్లాగే ప్రవర్తించి వినయంగా వెళ్ళిపోండి. అందరితో యుద్ధం చేయడం ధర్మం కాదు కదా, చేస్తే ప్రమాదం కూడా. సుగ్రీవుడికి తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇక్కడి నుంచి వజ్రగిరి అని పేరు కలిగిన ఓ పర్వతం ఉంటుంది, అక్కడ కూడా వెతకండి. అక్కడ నుంచి చక్రవంతం అనే ప్రాంతానికి వెళ్ళండి. ఈ చక్రవంత ప్రాంతం దగ్గర ఒక పెద్ద అపూర్వమైన సముద్రం ఉన్నది. ఈ సముద్ర ప్రాంతంలో విశ్వకర్మ విష్ణువు కోసమని ఒక పెద్ద 1000 అంచులు కలిగినటువంటి ఒక చక్రం నిర్మించాట, పెద్ద చక్రం. ఆ చక్రానికి 1000 అంచులు ఉంటాయన్నమాట. అటువంటి ఒక చక్రమును విశ్వకర్మ ఒకప్పుడు నిర్మించాడు.
శ్రీ మహావిష్ణువు ఈ పర్వతం మీదే నివసిస్తున్న పంచజనుడనే ఒక రాక్షసుణ్ణి, హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించాడు. సంహరించి పాంచజన్యమనే శంఖం పంచజనుడి దగ్గర నుంచి, సుదర్శన చక్రమేమో ఈ రెండో వాడి దగ్గర నుంచి తీసుకున్నాడు. అక్కడ కూడా సీతని వెతకండి. అక్కడ నుంచి వరాహగిరి ఉంటుంది. ఆ వరాహగిరి దగ్గర పెద్ద పెద్ద అడవి పందులు, పులులు, సింహాలు అన్నీ ఉంటాయి. అక్కడ కూడా వేగ వెతకండి, కొండ గుహల్లో వెతకండి. మేఘవంతం అనే పర్వతం దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రాంతంలో ఇంద్రుడు ఒకప్పుడు అభిషేకం చేయించుకున్నాడు. ఇంద్రుడికి అక్కడే అభిషేకం చేశారంటే మేఘవంతం అనే పర్వతం మీద. ఆ పర్వతం మీద కూర్చోబెట్టి దేవతలు నదీ జలాలు, సముద్ర జలాలు పోసి ఇంద్రుడికి అభిషేకం చేసి అతన్ని దివ్య రథంలో కూర్చోబెట్టి పంపారు. ఆ రథానికి పచ్చని గుర్రాలు ఉంటాయి. ఆ విషయం ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. అలా ఇంద్రుడంతటి వాడికి పట్టాభిషేకం జరిగిన దివ్య పర్వతం ఆ మేఘవంత పర్వతం. అక్కడ కూడా అంతటా వెతకండి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. మేరు పర్వతానికి అస్తాద్రికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా వెతకండి. రావణుడి యొక్క నివాసం ఎక్కడుందో వెతకండి. తర్వాత క్రమంగా విశ్వకర్మ నిర్మించిన పశ్చిమాద్రి శిఖరం మీద ఉన్న మరో భవనం కూడా చూడండి. క్రమంగా అక్కడి నుంచి మేరుసావర్ణి అని ఒక మహర్షి కనబడతాడు. ఈ మేరుసావర్ణి చాలా గొప్పవాడు, మహాతపస్యాలి, బ్రహ్మంతటి వాడు. అతనికి వినయంగా నమస్కరించండి. మన అదృష్టం బాగుంటే సీత అక్కడెక్కడన్నా ఉంటే ఆ జాడ ఆ మేరుసావర్ణి మహర్షి మీకు చెప్పగలగడు. ఆయన మీకు సీతాదేవి యొక్క జాడ చెబితే మన పని సులువైపోతుంది. ఇంకెక్కడి నుంచి మీరు తిరిగి 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 అస్తాద్రికి చేరండి. అస్తాద్రి తర్వాత కటిక చీకటి తప్ప ఏమీ ఉండదు కనుక, ఏం కనపడదు కనుక అక్కడికి మీరు వెళ్ళలేరు. నేను కూడా ఇంతవరకే ఎరుగుదును, ఆ తర్వాత నేను వెళ్ళలేను. ఎందుకంటే అదంతా చీకటి ప్రాంతం. ఇవంతా చూచి నేను చెప్పినట్టుగా సరిగ్గా మాసం లోపల రండి అని పశ్చిమం కేసి వెళ్ళను పురమాయించాడు. ఇప్పుడు ఇంక ఉత్తరం దిక్కుకేసి మొట్టమొదట వచ్చిన శతవలి అనేవాడు ఉన్నాడు కదా, మొదట్లో చెప్పాను ముందు వచ్చిన వాడే శతవలి, అతన్ని పంపడానికి సిద్ధపడ్డాడు. శతవలి, నీతో సమానులైన ఈ వానర వీరులందరినీ వెంటబెట్టుకో. వీళ్ళంతా సీతాన్వేషణలో అరితేరినటువంటి వాళ్ళు. ఈ మహాత్ముల్ని వెంటబెట్టుకుని పరమ పూజ్యుడైన రాముని యొక్క కార్యక్రమం నువ్వు నిర్వహించు. మీరు ఇక్కడ నుంచి పడమరకు బయలుదేరి మిలేచ్ఛ దేశాలన్నీ వెతకండి. మిలేచ్ఛ దేశాలు పడమర వైపు ఏమున్నాయి, వరుసగా దుబాయ్, ఆ కువైట్, గందరగోళం, ఇవన్నీ మిలేచ్ఛులు తిరిగే, యవనులు తిరిగే ప్రాంతాలు. అవన్నీ వెతకండి. పులిందులుండే ప్రాంతం వెతకండి. సూరసేన దేశాలు వెతకండి. దక్షిణ కురుభూములు వెతకండి. మద్రదేశం వెతకండి. మద్రదేశం అంటే స్పెయిన్ అన్నమాట. మాడ్రిడ్ అనేదాన్నే ఇప్పుడు మద్ర ఆ రోజుల్లో అనేవారు. ఆ రోజుల్లో మద్ర, ఇప్పుడు మాడ్రిడ్. తర్వాత కాంబోజ రాజ్యం అంటే కంబోడియా, ఇదే ఇప్పుడు కంపూచి అయ్యింది. క్రమంగా ఇప్పటికి కూడా కాంబోజ దేశంలో అద్భుతమైన విష్ణువు యొక్క ఆలయం ఉందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాను నేను. కాకపోతే వచ్చే జనాలతోటి కాస్త చికాకు ఏంటంటే, ఓ రోజు తేడా వస్తే, కాస్త ప్రయాణంలో తేడా వస్తే గందరగోళం చేస్తున్నారు. అలాంటి వాళ్ళతో కాకుండా భక్తులతో వెళ్ళాలి ఆ ప్రాంతానికి, సహనంతో వెళ్ళాలి. ఎంత గొప్ప దేవాలయం అండి! మీరు ఇంట్లోకి వెళ్ళాక వట అంకుర్, VATA వట అంకుర్ అని కొట్టండి. ఆ కాంబోజ దేశం దగ్గర ఉన్న ఆ విష్ణు ఆలయం అవన్నీ కనపడతాయి. అద్భుతమైన స్థలం అది, ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో చూడాలి. ఆ కాంబోజ దేశాన్ని ఇప్పుడు కంపూచియా, కంబోడియా అంటున్నాం. అక్కడ వెతకండి. శకుల దేశాలు వెతకండి, అంటే ఇండోనేషియా, ఇవన్నీ శక దేశాలు అన్నమాట. ఆరట్టక దేశం, బాహ్లిక రాజ్యం. బాహ్లిక రాజ్యం అంటే ఈ మధ్యనే అది దాన్ని ఏమంటాం మనం, థాయిలాండ్ మొదలైన ప్రాంతాలు. పురురాజులు భూములు వెతకండి. తంకణ దేశం, చైనా, అంటే చైనాకు కూడా వెళ్ళమన్నాడు. అప్పటికి చైనా వాళ్ళకి దరిద్రం లేదనుకోండి, వానపాములు కప్పలు తినేవాళ్ళు కాదు, ఇంత దారుణంగా లేరు. అందుకని చైనా భూములు వెతకండి. పరచీనా భూమి అంటే ఏమిటి తెలుసా మీకు, హాంకాంగ్ని పరచీనా అనేవారు, ఇది చైనా భూజ అనేవారు. ఈ దేశాలు వెతకండి. హిమవత్ పర్వత ప్రాంతాలకి చెట్ట చివరిగా రండి. అవన్నీ తిరిగిన తర్వాత హిమాలయ పర్వతాలకి రండి. హేమగర్భం అనే పర్వతం, సుదర్శన పర్వతం, ఇవన్నీ దాటి 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 యక్షరాజైన కుబేరుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళండి. గంధమాధర పర్వతానికి వెళ్ళండి. అక్కడ కూడా వెతకండి. క్రౌంచ పర్వతానికి వెళ్ళండి. అక్కడ నుంచి అక్కడే కుమారస్వామి వారు ఒకప్పుడు తన శక్తి ఈటిని దాచాడు, అందుకే దాన్ని క్రౌంచ పర్వతం అంటారు. ఆ దివ్య పర్వతానికి కూడా వెతకండి. క్రౌంచ శిఖరం నుంచి మైనాక పర్వతం, అంటే ఈ మైనాకం కాదు, ఇంకో మైనాకం ఉన్నది అక్కడ, ఆ మైనాక పర్వతాన్ని కూడా వెతకండి. వైఖానసం అనే సరస్సు ఉన్నది, అది వెతకండి. ఉత్తర దేశంలో పెక్కు నదులు ఉంటాయి, ఆ నదులన్నీ చూడండి. ఇంకా అనేక పక్షులున్న ప్రాంతాల్లో తిరగండి. సోమగిరి అని పేరు కలిగిన ఒక పర్వతం ఉన్నది, అది పూర్తిగా సువర్ణమయం. అక్కడ ఇంద్రలోకంలో బ్రహ్మలోకంలో ఉన్న దేవతలు నిలబడి తరచుగా ఆ పర్వతం యొక్క అందచందాలు చూస్తూ ఆనందించి భార్యలతో తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ వెతకండి. సూర్యుడు రాత్రిపూట కనపడ్డా కానీ ఆ పర్వత కాంతి వల్ల ఆ ప్రాంతం సూర్యుడు ఉదయించినట్టు కనపడుతుంది. అక్కడే శంకరుడు 11 రూపాలతో ఏకాదశి రుద్రుడు రూపాలతో తిరుగుతూ ఉంటాడు. ఇది దాటి మాత్రం వెళ్ళకండి, అక్కడికి దేవతలు కూడా వెళ్ళలేరు. ఇంతవరకు వెతకండి. మీరు సూర్యరశ్మి లేని తర్వాత ప్రాంతానికి వెళ్లకుండా తిరిగి వచ్చేయండి, మాసం లోపల రండి అని 4 దిక్కులకి అందరినీ పంచాడు. పంచిన తర్వాత ఆయన ఇప్పుడు ఆంజనేయుడికి చూశాడు. చూసిన తర్వాత ఏం చేశారు, ఈ 4 దిక్కులకి ఎలా వెళ్ళారో ఈ విశేషాలన్నీ మళ్ళీ రేపు యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.